రానున్న 4-5 సంవత్సరాలలో భారతదేశంలో ఒక చమత్కారము జరగనున్నది. 4-5 సంవత్సరాలే కనుక మీరందరూ కూడా ఆ చమత్కారాన్ని చూస్తారు, దర్శిస్తారు. వీలవుతే మీరు కూడా అందులో పాలు పంచుకుంటారు, లేకపోతే పేపర్లో వాటిలో చదివి ఫలానా రోజు మాస్టర్ గారి మాట చెప్పారు అని గుర్తు చేసుకుంటారు. ఏమిటి ఆ చమత్కారము అంటే, రానున్న 4-5 సంవత్సరాలలో భారతదేశము ఖచ్చితంగా ప్రపంచానికి ఆదర్శప్రాయంగా తయారవుతుంది. ఈ రోజు కోసమే గత 200 సంవత్సరాల నుంచి హిమాలయాలలో ఉన్నటువంటి విషకూటమి పనిచేస్తోంది. అంటే 4-5 సంవత్సరాలు అంటే 2011 ఆనాటికి, ముఖ్యంగా సెప్టెంబర్ 11 మీరు గుర్తుంచుకోగలిగితే ఆ డేట్ రాసేసుకోండి. మీరు సెప్టెంబర్ 11 2011 అంటే సుమారు 5 సంవత్సరాల తర్వాత మీ కళ్ళ ముందే ఈ మార్పు జరగబోతోంది. ఏమిటా మార్పు అర్థమైంది కదా, భారతదేశము ప్రపంచానికి 3 రంగాలలో మార్గదర్శనం చేయబోతోంది, చేస్తోంది ఇప్పుడే, కానీ అది ఇంకా బయటికి రాలేదు. రానున్న 4-5 సంవత్సరాలలో అది బయటికి వచ్చేస్తుంది. మొట్టమొదట మార్పు ఏంటి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మార్పు వస్తుంది. విద్యా ప్రణాళికలో ఆధ్యాత్మ విద్య లేక యోగ విద్య బిఎస్సీ లెవెల్ నుంచి ఓ చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా పరిగణింపబడుతుంది. ఆ సబ్జెక్టులో పిహెచ్డీని చూసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి గౌరవము లభిస్తుంది. మొదటిది మీకు అర్థమైంది కదా, ఏ రంగంలో భారతదేశం ముందుకు రాబోతోంది అంటే ఎడ్యుకేషన్లో, ముఖ్యంగా యోగ విద్యలో. వచ్చేసింది అది ఆల్రెడీ భారతదేశంలో రాలే, ఇంకా విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో. మీరు కనుక వైద్యం చేయించుకోవటానికి వెళ్తే అక్కడ ఎస్ట్రాలజీ డిపార్ట్మెంట్, యోగ డిపార్ట్మెంట్ రెండు ఉన్నాయి. అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు వాళ్ళు, మీకు వచ్చేటటువంటి రోగాన్ని ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల్లో విశ్లేషణ చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ రోగం మీకు రావచ్చో నిర్ణయించుకుని వాళ్ళకు వచ్చినటువంటి ఆధునిక వైజ్ఞానిక ఫలితాలను బేరీజు వేసుకుని నిర్ణయిస్తారు మీకు ఏ విధమైనటువంటి వైద్యం చేయాలో. ఇంకా భారతదేశంలో అది చాలా మంది వ్యక్తిగతంగా చూసుకుంటున్నారు తప్ప వైద్య రంగంలో, ముఖ్యంగా ఈ మల్టీనేషనల్ హాస్పిటల్స్ లో అది ఇంకా రాలే, కానీ విదేశాల్లో వచ్చేసింది. అది వేరే ఒక డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. మీరు ఎలాగైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఎక్స్రే చేయించుకోండి, ఈసీజీ చేయించుకోండి, అల్ట్రాసానిక్ సౌండ్ చేయించుకోండి, అని అనేక టెస్ట్లు ఎలా రాస్తున్నారో అదొక టెస్ట్ అన్నమాట. మీరు ఎస్ట్రాలజీ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళండి ఒకసారి, ఎందుకైనా మంచిది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులలో మీకు ఈ టైంప్పుడు ఏ విధమైనటువంటి రోగం రావచ్చో మాకు తెలిస్తే కొంచెం బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశం. ఇంకా యోగా థెరపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఒక స్పెషల్ పేపర్గా ఈనాడు యూనివర్సిటీలో వైద్య రంగంలో నేర్పబడుతున్నది. దానినే సైకోసొమాటిక్ మెడిసిన్ అంటాం. సైకోసొమాటిక్ అంటే మనస్సు ప్రభావం వల్ల వచ్చినటువంటి జబ్బులు, ఆ జబ్బులను మనస్సును ఉపయోగించి నివారించుట. అదొక స్పెషల్ పేపర్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎండి డిగ్రీ మీరు మెడిసిన్లో తీసుకోవాలి అంటే ఆ పేపర్ కంపల్సరీ. ఇప్పుడు మన దేశంలో కూడా, విదేశాలలో కూడా. ఇంకా యోగ విద్య ఒకటి ఆసన ప్రాణాయామాల రూపంలో దేశ విదేశాలలో విస్తృతమైనటువంటి ప్రచారం పొంది ఉన్నది. మిల్లిమిల్లిగా భారతదేశంలో కూడా పడుతూ లేస్తూ దాని ప్రచారం ఉంది. కానీ దేశ విదేశాలలో అయితే ప్రతి సంవత్సరము కూడా 10 లక్షల డాలర్ల పుస్తకాలు కొనబడుతున్నాయి యోగ విద్య మీద విదేశాలలో. భారతదేశంలో 10 లక్షల డాలర్ల అంటే సుమారు 40 కోట్ల రూపాయల విలువ గల యోగ విద్య మీద పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. అక్కడ యోగ విద్య అనేది చాలా కామన్ అయిపోయింది. నేను చూడలేదు కానీ అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి మనుషులు చెప్పేది ఏంటి అంటే యోగ విద్య గురించి ఒక బోర్డు మీరు పెట్టుకుంటే చాలు, మీ జీవితము హాయిగా గడిచిపోతుంది. బోర్డు పెట్టుకుంటే చాలు, మీకు ఎంత వచ్చు అన్నది కాదు. అక్కడ బోర్డు మాత్రం ఏముండాలి, ఇక్కడ యోగ విద్య నేర్పబడను. అందులో ముఖ్యంగా భారతీయుడు పెట్టాడనుకోండి ఆ బోర్డు, ఇంకంతే. భారతీయుడు అంటే యోగా ఎక్స్పర్ట్ అనే వాళ్ళ దృష్టిలో. ఇందుకు ఇదంతా చెప్తున్నాను కాస్త జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ఈ 7 రోజులు కూడా ఈ విద్యను అభ్యసించండి. మీరు విని వెళ్ళిపోవటం కాదు. మరి ఇక్కడ మీకు వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఒక విశేషమైనటువంటి కండిషన్ నేను ఎప్పుడు కూడా ఈ క్లాసులు తీసుకుంటున్నప్పుడు పెట్టి ఉన్నాను. నేను ఇతర దేశాలన్నో, ఇతర రాష్ట్రాలన్నో, ఇతర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊళ్ళల్లో, ముఖ్యంగా హైదరాబాద్లో ఏంట కండిషన్ అంటే, ఈ విద్య మీరు నేర్చుకోదలుచుకున్నప్పుడు ఈ విద్యను మీరు ముందు పారాయణ చేయటం నేర్చుకోండి. అంటే ముందే ఉండాలన్నమాట, మీ దగ్గర ఈ పుస్తకం ఉండాలి. మీ దగ్గర పుస్తకం మొత్తము మీరు కొనకపోయినా మొదటి 6 అధ్యాయాలు భాగవత మహాత్మ్యము మీద ఉన్నటువంటి ఆ మొదటి 6 అధ్యాయాలు మీరు నిరాక్షయం చేసుకోండి. తెలుగులోనే ఉన్నది, గీతా ప్రెస్ గోరఖ్పూర్ తెలుగులో ఉన్నదాన్ని ఉంది కదా, ఉంటే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, ఉంటే మంచిదే. లేని వాళ్ళు కూడా దాన్ని తీసుకోండి. అదే మొదటి కండిషన్. ఎందుకంటే దీన్ని కాలక్షేపం కోసము, మీకు తోచక నాకు తోచక సినిమాలకి వాటికి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందని, ప్లస్ ఈనాడు సినిమాలలో ఇంకొక విశేషమైనటువంటి బాధ ఏంటి అంటే సౌండ్ బలం ఎక్కువగా ఉంది. మొన్న నేను సినిమాకి వెళ్ళాను స్టైల్ అని, ఇప్పటికీ ఆ మ్యూజిక్ దెబ్బకి చేరుకోలేకుండా ఉందండి సినిమా హాల్లో. అంచేత ఇంకేదో బాగానే ఉందిలే, ఏదో 2 గంటలు కూర్చోవచ్చు ఇక్కడ. అలాంటి మానసిక స్థితిలో వచ్చినా నేనేం కాదన్ను, కానీ రాబోయేటటువంటి 4-5 సంవత్సరాలలో ఈ విద్య చాలా ప్రముఖ పాత్ర పోషించబోతోంది అని తెలుసుకున్నప్పుడు మీలో కొంతమంది అయినా సీరియస్నెస్ చూపించండి. ఏముండాలి మీ అందరి చేతిలో? జిరాక్స్ కాపీలు ఉండాలి. దాన్ని పారాయణ చేయటం నేర్చుకోండి. అంచేత రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో రాబోయేటటువంటి మొదటి మార్పు ఏ క్షేత్రంలో ఉంటుందని చెప్పాను నేను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మార్పు ఉంటుంది. రెండవ మార్పు ఏంటి అంటే, రాబోయేటటువంటి గత 5-6 సంవత్సరాల లోపల ఇప్పుడు ఉన్నటువంటి మహానగరాలు ఉండవు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, తెలిస్తే చెప్తున్నాను. ఏం చెప్తున్నానో మీకు ఎంత అర్థం అవుతుందో నాకు తెలియదు. హైదరాబాద్, మద్రాస్, బాంబే ఇవన్నీ మహానగరాలు కదా, ఈ మహానగరాలు ఉండవు. మరి ఏముంటాయి? ఇప్పుడు అందరూ పల్లెటూళ్ళ నుంచి మహానగరానికి వలస పోతున్నారు. రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో ఇది కళ్ళకిందులు కాబోతోంది. ఏం జరుగుతుంది? మహానగరాల నుంచి పల్లెటూళ్ళకి వలస స్టార్ట్ అవుతుంది. ఇందిరా పథకము ఏదో ఇవాళ టీవీ చూస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది, ఆహా దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి కాబోలు అని. ఏంటి అందులో చీఫ్ మినిస్టర్ చెప్పింది, రాబోయే 3 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరు కూడా ఆదర్శ గ్రామముగా మారుతుంది. అంటే నాకనిపించింది, ఋషులు నేను చదివినటువంటి పుస్తకాల్లో చెప్పబడినటువంటి ఆ భవిష్యవాణి దగ్గరలోనే ఉన్నది. అంటే ఏమిటి దీని అర్థం? భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మారబోతోంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ లో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉండవు. మరేముంటాయి తెలియదు నాకు, అది ఏ విధంగా ప్రపంచంలో అది మారుతుందో. కానీ భారతదేశము రాబోయేటటువంటి 4-5 సంవత్సరాలలో ప్రపంచానికి ఒక నూతన ఆర్థిక వ్యవస్థ ఇవ్వబోతున్నది. ఎలాగా అన్నది నాకు తెలియదు, అది భవిష్యవాణిలో ఉన్నది చెప్తున్నాను నేను. మొదటిది విద్యా పరంగా చెప్పాను, రెండవది ఆర్థిక వ్యవస్థ పరంగా చెప్పాను. ఈనాడు ఎవరి ఇళ్లలో ఎవరి పిల్లలు మేము విదేశాలకి వెళ్తాము అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు విదేశాల నుంచి భారతదేశానికి రావటానికి వెంపర్లాడుతారు. సకాలంలో కనుక మీరు కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకోకపోతే తిరిగి భారతదేశం రావటం అంత సులభము కాకపోవచ్చు. తెలియదు అది, నేనే ప్రిడిక్షన్ చెప్పటం లే, ఈ మాట నా ఊహగా చెప్తున్నాను. భారతదేశము ఆర్థిక పరంగా ప్రపంచానికి మార్గదర్శనము చేయబోతున్నది. మూడవది, భారతదేశము ఆధ్యాత్మిక రంగములో జగద్గురువుగా రూపొందుతున్నది. ఇప్పుడు ఎలాగైతే మనం అమెరికాలో అలా చెప్పబడింది, రష్యాలో అలా చెప్పబడింది, జర్మనీలో ఇలా చెప్పబడింది, ఫలానా వాళ్ళు ఇలా అంటున్నారు అని భారతేతరులు చెప్పినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి మహానుభావులు చెప్పింది మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. కానీ రేపు ఈ 5 సంవత్సరాలలో ఆధ్యాత్మిక రంగంలో భారతదేశము ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండబోతున్నది. ఇది 3 గుర్తుంచుకోండి. 1 విద్యారంగంలో, 2 ఆర్థిక రంగంలో, 3 ఆధ్యాత్మిక రంగంలో భారతదేశము చాలా చాలా ముందు ఉండబోతున్నది. ఇది ముందు ఉండటానికి మూడు విద్యలు భారతదేశంలో ఉన్నాయి, మనం పూర్తిగా మర్చిపోయాం ఆ విద్యలను. ఆ విద్యలు ఈ సంవత్సరము జనవరి నుంచి నేను అనేక చోట్ల ఆ విద్యల యొక్క ప్రచారం కొరకు క్లాసులు తీసుకుంటూ ఉన్నాను. క్లాసులు లాగే ఆ మూడు విద్యల్ని మనం సాధారణంగా ఏమని చెప్పుకుంటామంటే సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. ఈ మూడు విద్యలు మిల్లిమిల్లిగా ఈ సంవత్సరం అంతా లోపల భారతదేశంలో విస్తృతమైన ప్రచారం పొందబోతున్నవి. దాంట్లో నా పాత్ర, మీ పాత్ర, మన పాత్ర ఎలా ఉంటుంది అన్నది చూడాలి. నా పాత్ర గురించి నాకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. డిసెంబర్ వరకు పూర్తిగా దానికి కావలసినటువంటి ప్రణాళికతోనే నేను ముందుకు నడుస్తున్నాను. ఆ ప్రణాళికలోని భాగమే ఈ క్లాస్ కూడా. చేత నా ప్రణాళిక, నా పాత్ర ఏమిటో నాకు తెలుసు. ఏమిటి నా పాత్ర? సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్యను ఒక విజ్ఞానముగా ప్రపంచానికి అందజేయుట, అది నా లక్ష్యం. సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. మన లలితా సహస్రనామంలో కానీ శక్తి యొక్క ఏ సహస్రనామంలో అయినా శివుడి యొక్క సహస్రనామాలలో, సుబ్రహ్మణ్య స్వామి యొక్క సహస్రనామాలలో, ముఖ్యంగా శివ పరివార్ యొక్క సహస్రనామాలలో, శివపరివార్ అంటే నీకు అర్థమవుతుందా? శివుని యొక్క కుటుంబము అని. అంటే శివ సహస్రనామము, పార్వతీ సహస్రనామము, వినాయక సహస్రనామము, కార్తికేయుడి యొక్క సహస్రనామం, వీటిలో వాళ్ళకి ఒక పేరు కామన్ గా కనిపిస్తుంది మీకు, సూర్య చంద్రాగ్ని లోచన. అది మనము ఈ సంవత్సరం తెలుసుకోబోతున్నాం. సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని వీలోకి ఆచరించడానికి ప్రయత్నించండి. అక్కడ మీ పాత్ర మీరు నిర్ణయించుకుంటారు. మా పాత్ర నేను చెప్పాను కదా, ఇంకా మీ పాత్ర అది. మీ పాత్ర ఏంటి అంటే నేను క్లాసులు పెట్టినప్పుడు మీరు కనుక ఆ క్లాసెస్కి రాలేకపోతే కనీసము ఆ ఇంట్రెస్ట్ చూపించండి, ఏం చెప్పారు మాస్టర్ ఇవాళ క్లాసులో, అది మీ పాత్ర. నా పాత్ర, మీ పాత్ర అర్థమైంది కదా. మరి ఇలాగ మీ పాత్ర మీరు కనుక నిర్వహించుకుంటే మన పాత్ర జోలికి వస్తాం. అంటే నిన్న మీరు చెప్పిన నేను కలిసి ఏదైనా ఒక విశేషమైనటువంటి ప్రణాళిక ఈ సంవత్సరం డిసెంబర్ లోపల వేసుకోగలమా? అంతేత సీరియస్నెస్ తో వినండి ఈ క్లాసుని. దానికోసము ఈ ఉపోద్ఘాతం కేవలం ఇది భాగవత సప్తాహం మాత్రమే కాదు, భారతదేశపు యొక్క మూడు రంగాలలో భవిష్యత్తు, దాని మీద ఆ భవిష్యత్తు రావటానికి మనము నేర్చుకోవలసినటువంటి మూడు విద్యలు సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. ఇవి నేర్చుకుంటూ మనము దీనిని సమాజానికి, ప్రపంచానికి ఎలా అందజేయగలము, అది మనస్సులో పెట్టుకుని ఈ క్లాసులు మీరు వినండి. సూర్య విద్య అనేటటువంటిది సూర్యవంశ రాజుల యొక్క చరిత్ర. రామాయణం అనేటటువంటిది ఒక చరిత్ర మాత్రమే కాదు, దాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడి యొక్క విద్య మొత్తము కూడా అందులో ఉంటుంది. సూర్య విద్య అంటే సూర్యకిరణాల విద్య. సూర్యుడి యొక్క కిరణాలను మనం ఎలా ఉపయోగించుకోగలము, ఈ సూర్యకిరణాల యొక్క గొప్పతనం ఏమిటి? సూర్యకిరణాలు లేకపోతే జీవితమే లేదు. మన జీవితం మొత్తము కూడా సూర్యకిరణాల మీద ప్లస్ నీరు మీద ఆధారపడింది. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ, మైక్రోబయాలజీ, రకరకాలైనటువంటి ఈ బయో అనే పేరు గల శాస్త్రాలన్నీ కూడా, ఆధునిక శాస్త్రాలన్నీ కూడా సూర్యుడి మీద, నీరు మీద ఆధారపడి ఉన్నది. ఈ సూర్యుడి మీద, నీరు మీద ఆధారపడినటువంటి జీవితము ఒక రామరాజ్యముగా ఎలాగా మలుపు చెందుతుందో అని తెలిపేది రామాయణం. అంతే తప్ప ఎవడో త్రేతాయుగంలో ఒక రాజు యువరాజు కాబోతో అడవికి వెళ్ళి భార్యను కోల్పోయి, ఒక దుష్టుడు భార్యను ఎత్తుకుపోతే భార్యను గెలుచుకుని దుష్టుణ్ణి చంపి మళ్ళీ రాజు అవటం అనేది అంత గొప్ప కథ ఏం కాదు కదా. ఏ సినిమా కథ చూసినా అలాగే ఉంటుంది. పూర్వకాలంలో అంటే నా ఉద్దేశం నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, ఎవరు ఆ రాజు సినిమా తీసేవాడు, విఠలాచార్య సినిమా. విఠలాచార్య సినిమాలు రామాయణం కంటే బాగుంటాయి. ఎందుకంటే రామాయణంలో ఏముంది అక్కడ కథ? అతి సాధారణమైనటువంటి కథ. మలుపులు కూడా ఏం లేవు అక్కడ, సస్పెన్స్ ఏం లేదు కదా. కానీ ఆ చరిత్ర, ఆ రామాయణము ఆచంద్రార్క ఉంటుంది అని వాల్మీకి చెప్పాడు. ఏముంది ఆ కథలో ఆచంద్రార్క ఉండటానికి? ఎందుకంటే అందులో విజ్ఞానం ఉన్నది, సూర్యకిరణ విజ్ఞానము ఉన్నది. అంతేత సూర్యుడు ఉన్నంత వరకు సూర్యకిరణ విజ్ఞానం ఉంటుంది. అందువల్ల రామాయణాన్ని మనము సూర్యకిరణ విజ్ఞానంగా చదువుకోబోతున్నాం. ఆ సూర్యకిరణ విజ్ఞానము మన శరీరంలో కనుక చూసుకుంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మన శరీరంలో ఉన్నటువంటి సూర్యుడు ఎవరు అంటే పుడికన్ను. సూర్య చంద్రాగ్ని లోచన అనేటటువంటి మాట మర్చిపోకండి. మీరు చాలాసార్లు చదివామండి, ఈ దృష్టికోణంతో మీరు చదవలేదు. సూర్యుడు అంటే ఎవరు? మన యొక్క కుడికన్ను. అంటే మన జీవితం మొత్తము కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కుడికన్ను మీద ఆధారపడి ఉంటుంది. పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక మహనీయుడు 1940 ఆ ప్రాంతాలలో భారతదేశానికి వచ్చాడు. అప్పటికింకా భారతదేశం స్వాతంత్రం పొందలేదు. 1940 ఆ ప్రాంతాల్లో వచ్చాడు. అతను ఒక పత్రికకు ప్రెస్ రిపోర్టర్ గా పనిచేసేవాడు. అప్పుడు పబ్లిష్ అయ్యేటటువంటి ఒక న్యూస్ పేపర్, ఇంగ్లాండ్ లో ప్రింట్ అయ్యేటటువంటి ఒక న్యూస్ పేపర్ కి రిపోర్టర్ గా పనిచేసేవాడు. ఎందుకు వచ్చాడు భారతదేశానికి? భారతదేశంలో యోగులు ఉన్నారా? భారతదేశపు యొక్క యోగుల గురించి చెప్పుకునేటటువంటి చమత్కారాలు నిజంగా ఉన్నాయా లేదా అని ఆ న్యూస్ పేపర్ వాడు ఇతను పంపించాడు భారతదేశానికి. సరే, వచ్చాడు భారతదేశానికి, అనేక మంది యోగుల్ని కలుసుకున్నాడు, వాళ్ళ ఫోటోలు తీశాడు. నిజంగానే భారతీయ యోగులలో అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్నది అని అతను నిరూపించుకున్నాడు. అతను యోగుల గురించి అన్వేషణ చేస్తూ కాశీకి వెళ్ళాడు. కాశీలో అప్పుడు సూర్యకిరణాల గురించి వైజ్ఞానికంగా తెలిసి ఉన్నటువంటి ఒక మహా తపోనిష్టా గరిష్ఠుడు ఉండేవాడు, విశుద్ధానంద సరస్వతి అని. మీరు చాలా మంది ఆయన పేరు విని ఉంటారు. ఆయన గోపీనాథ్ కవిరాజ్ అనే మహాతాంత్రికుడి యొక్క గురువు, విశుద్ధానంద అర్హరస్ ఆయన దగ్గరికి వెళ్ళి తను మీరు యోగులని విన్నాను, నేను సూర్యకిరణ విజ్ఞానం గురించి మీకు చాలా తెలుసునని విన్నాను, ఏదైనా నిరూపించగలరా? సరే ఒక పావురాన్ని తీసుకురమ్మన్నాడు. పావురాన్ని తీసుకొచ్చాడు, పాలు పెంచాడు, మెడ విరిచేసి చిండబడేసాడు. సిద్ధానంద సరస్వతి సరే చంపేది ఆ పావురాన్ని అన్నాడు. చంపి చచ్చిపోయిందా? ఖచ్చితంగా అన్నాడు. నేనేగా చంపింది, చచ్చిపోయింది. సరే ఓ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి ఆ పావురం యొక్క కుడి కన్ను మీద సూర్యకిరణాలు పడేటట్టు 2 నిమిషాల పాటు పెట్టేది. చనిపోయినటువంటి పావురం మీద 2 నిమిషాల్లో అది మళ్ళా లేచి వెళ్తుంది. ఎందుకు చెప్తున్నాను, ఇది అర్థమైందా మీకు? మన యొక్క కుడి కన్నుని కనుక మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే మనకి రోగాలు ఉండవు, చావు ఉండదు. సిద్ధాంత బ్రహ్మాండ సమన్వయంలో మీరు కుడి కన్నును ఉపయోగించుకుని సూర్యుడితో సంపర్కం పెట్టుకోవచ్చు, లేకపోతే సూర్యుడు ద్వారా మీ కుడి కన్నుతో సంపర్కం పెట్టుకోవచ్చు. సంపర్కము పెట్టుకోవటాన్ని ఆధ్యాత్మిక జగత్తులో యోగము అంటారు. యోగము అంటే టు జాయిన్. ఇక్కడ మన యొక్క కుడి కన్నును సూర్యుడితో కలిపేటటువంటి విజ్ఞానాన్ని సూర్యకిరణ విజ్ఞానము అంటాం. ఇది పూర్తిగా రామాయణంలో చెప్పబడి ఉన్నది. ఆ విద్యను మనం నేర్చుకోవాలి రాబోయేటటువంటి కొన్ని నెలలలో. సూర్యకిరణ విజ్ఞానము, కుడికన్ను. కుడికన్నును ఇంకాస్త లోతుగా కనుక యోగ విద్యలోకి వెళ్తే దాన్ని పింగళానాడి అంటాం. మన కుడివైపు వచ్చేటటువంటి ఈ శ్వాసని ఏం చెప్తామంటే మనం పింగళానాడి అంటాం. ఈ సూర్యకిరణాలు ఎప్పుడైతే చంద్రుడి మీద పడతాయో చంద్రుడిలో అవి 16 కళలలుగా వర్ధిల్లుతుంది. దాన్ని షోడశీ విద్య అంటాం. కానీ చంద్రుడి మీద పడేటటువంటి ఆ సూర్యకిరణాలు అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యన, అమావాస్య తర్వాత 14 తిథులు తర్వాత పౌర్ణమి, మొత్తం ఎన్నయ్యాయి? 14, అమావాస్య, పౌర్ణమి 16. సూర్యుడు జాతక చక్రంలో 12 రాశుల్లో తిరుగుతాడు. 12 రాశుల్లో తిరిగేసరికల్లా 1 సంవత్సరం అయిపోతుంది. రాముడు కూడా అవతారాల గురించి మనం చెప్పుకునేటప్పుడు 12 కళలు కలిగినటువంటి అవతారంగా శాస్త్రాలు చెప్తాయి. చెప్తుంది అర్థమవుతుందా? కొంచెం అలా ఉందా? తర్వాత నేను తగ్గించి కథల్లోకి వస్తాను. కానీ ఇంట్రొడక్షన్ మీరు తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ క్లాసులు చెప్తున్నాను? సడన్ గా మాస్టర్ భాగవతం ఎందుకు మొదలెట్టేశారు? సడన్ గా మమ్మల్ని ఎందుకు చదువుకోమంటున్నారు? దానికి జవాబు ఇది. ముఖ్యంగా మన వాళ్ళు చాలా మంది సెకండ్ చేయటం అలవాటు పాపం. కానీ మాస్టర్ ఎందుకు చెప్పారో తెలియదు చాలా మందికి. ఎందుకు చెప్పానో అర్థమవుతుంది కదా. సూర్యుడు 12 రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. 12 రాశుల్లో తిరిగేటటువంటి ఆ సూర్య వంశపు యొక్క చరిత్ర రామాయణము. 12 రాశులు ఉన్నాయి కనుక 12 కళలు కలిగినటువంటి రాముని యొక్క అవతారము అని చెప్తాడు. ఈ సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడి మన భూమి మీదకి వస్తాయి. రసో వైసహ అని మనం చెప్తాం. ఔషధులలో ఉన్నటువంటి రసము చంద్రుడి యొక్క కిరణాల వల్ల వస్తాయి. అది ఇంకా వైజ్ఞానికులకి అర్థం కాలేదు. ఒక ఔషధం పనిచేయాలి అంటే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఔషధంలో పడాలి. అందుకే లలితా సహస్రనామంలో పౌర్ణమి నాడు కనుక ధ్యానము చేసి మీరు ఆ లలితా సహస్రనామాన్ని ఉపయోగించుకోగలిగితే అన్ని రోగాలు నాశనం అయిపోతాయని చెప్తారు. లలితా సహస్రనామంలో పౌర్ణమి నాడు ధ్యానము చాలా ముఖ్యం రోగ నివారణ. కారణం ఇప్పుడు అర్థమైంది కదా, సూర్యకిరణాల వల్ల కాదు ఔషధాలు నిర్మించబడేది. ఔషధాలు దేని వల్ల నిర్మించబడతాయి? సూర్యకిరణాలు చంద్రుని మీద పడి మళ్ళీ భూమి మీదకు వస్తే. భగవద్గీత యొక్క 15వ అధ్యాయంలో ఇది చెప్పబడింది. సోమో రసాత్మకో భూత్వ, చంద్రుడు రసాత్మకుడై. ఈ చంద్రుడి యొక్క 16 కళల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. అందుకని శ్రీకృష్ణుడు మనం ఏమని చెప్తాం, మనం షోడశ కళ చంద్ర విద్య మన యొక్క 7వ మంత్రంలో. ఇంకాస్త మనం లోతుగా యోగ విద్యలోకి వెళ్ళదలుచుకుంటే ఇడాస్వరము, లేకపోతే ఇడానాడి. సింగళానాడి కుడి కన్ను, చంద్రుడు ఇడానాడి ఎడమ కన్ను. ఈ ఎడమ కన్ను గురించి, చంద్రుడు గురించి చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. అంచేత రామాయణంలో ఎలాగైతే మీరు సూర్యుడు గురించి తెలుసుకుంటారో, చంద్రుడు గురించి తెలుసుకోవాలంటే ఏం చదువుకోవాలి? మహాభారతం చదువుకోవాలి. అందుకే మహాభారతాన్ని చంద్రవంశ రాజుల కథ, లేకపోతే కురువంశ రాజుల కథ అని చెప్తారు. చంద్ర విద్య, సూర్య విద్య, ఇంకేం మిగిలిపోయింది? అగ్ని విద్య మిగిలిపోయింది. అగ్ని విద్య మహాభాగవతంలో చెప్పబడినది, అది ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ఈ అగ్ని విద్య మన శరీరంలో సుషుమ్న నాడి అని చెప్పబడి ఉన్నది. అంటే అటు ఇడా నాడి ఆడకూడదు, ఇటు సింగళ నాడి ఆడకూడదు, మధ్య ఉన్నటువంటి సుషుమ్న నాడి ఆడితే దానిని మనం అగ్ని విద్య అంటాం. ఈ 3 విద్యలు ప్రపంచంలో ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో బయటకు వస్తాయి. ఈ విషయం తెలిసినటువంటి నేను, మీరు, మనము ఏం చేయాలి? వచ్చేదేదో అదే మన ద్వారా బయటకు వస్తే పుణ్యము పురుషాలు. తెలిసినా నిద్రపోయాం అనుకోండి, యాజ్ యూజువల్ గా నిద్రపోతాం అని వేరే విషయం. కానీ నేను మాత్రం నిద్రపోలేను కదా తెలిసాక. అంటే దేంతో మొదలెడుతున్నాను నేను? అగ్ని విద్యతో మొదలెడుతున్నాను. ఈ అగ్ని విద్య యొక్క ఈ మహాభాగవతము గురించి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది కనుక మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే మనము మాట్లాడుకోబోయేటటువంటి ఈ మహాభాగవతము కథలు అవే చదువుకుంటాం మనం, కానీ మన యొక్క దృష్టికోణం మారుతుంది, చదివేటటువంటి విధానం మారుతుంది, మేము మన జీవితాలే మారిపోతాయేమో. సాధారణంగా భాగవతము అంటే చాలా మంది అనుకునేది ఏంటి అంటే శ్రీకృష్ణుడు యొక్క చరిత్ర అని. తప్పు. అది శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర మాత్రమే కాదు, అందులో శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర కూడా ఉన్నది. కానీ భాగవతంలో ఏమున్నది చాలా మందికి తెలీదు. భాగవతంలో ఏమున్నది అంటే ఇంతవరకు ప్రపంచంలో ఎన్ని విద్యలు చెప్పబడ్డాయో అన్ని విద్యలు ఉన్నాయి, ఇప్పుడు నేర్పబడుతున్నటువంటి విద్యలు ఉన్నాయి, మళ్ళీ పృథ్వీగ్రహము సమసిపోయి ప్రళయం అయిపోయే ముందు ఇంకా ఎన్ని కొత్త రకమైనటువంటి విద్యలు రాబోతున్నాయో ఆ విద్యలు కూడా భాగవతంలో ఉన్నాయి. అంటే సకల శాస్త్రములు కూడా భాగవతంలో ఉన్నాయి. ఈ భాగవతం చెప్తున్నప్పుడు ఒక వారంలో నేనేం పూర్తి చేయలేను. ఇన్ని విద్యలు ఉన్నటువంటి భాగవతాన్ని మీ ఉద్దేశం ఏంటి, ఒక వారంలో పూర్తి చేయగలవారు పూర్తి చేయలేదు. కానీ నేనేం చేయగలను మీకు, దీని మీద రుచి నేను పెంచగలిగితే, దీనిని మీరు ఎలా చదువుకోవాలో కనుక నేను నేర్పగలిగితే, మీరు కనుక దాని మీద కుతూహలము కానీ లేకపోతే నిజంగా అధ్యయనం చేసుకుందాము అనేటటువంటి భావన కలిగితే ఈ సంవత్సరంలో మనం కలిసి చదువుకుందాం. అందుకు మనము ఏం చేస్తాము, మన పాత్ర ఏమిటి అని చెప్పింది. అంచేత మామూలు క్లాసుల్లాగా మాత్రము దీన్ని కలిగింది. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి తరగతులుగా దీన్ని గమనించుకోగలిగితే, ఆ ఉద్దేశంతో కనుక దీన్ని వినగలిగితే చాలా లాభం మీకు ఉంటుంది, భారతదేశానికి కూడా. దీంతో మనం మొదలెడదాం భాగవతం యొక్క మహాత్మ్యాన్ని. మొదటి అధ్యాయం తీసుకోండి, ఉన్నవాళ్ళు కలిపి అందరి దగ్గర లేదు కనుక నేను ముందు చెప్తాను, వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమద్భాగవత మహాత్మ్యం. ఈ విద్యలలో ఒక విచిత్రమైన సమస్య ఉంది. మీరు మొత్తం విద్య నేర్చుకోకపోయినా దాని మహాత్మ్యాన్ని చదివినా ఋషులు ఏం చెప్తారు అంటే మీకు ఆ లాభాలు వచ్చేస్తాయి అని. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అది. శాస్త్రం అలా చెప్తోంది కనుక శాస్త్రాన్ని మనం ప్రశ్నించకూడదు కనుక దీన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మొత్తం భాగవతం చదివితే ఏం లాభం వస్తుందో, భాగవత మహాత్మ్యం చదివినా అంతే లాభం వస్తుంది. ఈ వారం రోజుల్లో భాగవత మహాత్మ్యంలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు పూర్తి చేయడానికి నేను ట్రై చేస్తాను. అంటే నేను భాగవతాన్ని పూర్తి చేయటంలే, దేన్ని పూర్తి చేస్తాను, భాగవత మహాత్మ్యాన్ని పూర్తి చేస్తాను. కానీ భాగవత మహాత్మ్యము చదివితే భాగవతాన్ని చదివినంత ఫలితము వస్తుందంటారు కనుక ఒక విధంగా మనం భాగవతాన్ని చదివినట్టే. నాకు చెప్పండి, కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. ఇక్కడ మొత్తం భాగవతానికి ఆధారమైనటువంటి 4 వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వరల్డ్ వార్ గురించి చదువుకోవాలి అంటే హిట్లర్ గురించి తెలిస్తే చాలు, తప్పితే లెనిన్ గురించి తెలిస్తే చాలు, సుభాష్ చంద్రబోస్ గురించి తెలిస్తే చాలు, భారతదేశ స్వాతంత్రాన్ని, గాంధీ గారి గురించి తెలిస్తే చాలు అని అంటాం కదా. అంటే కొంతమంది ఏమవుతుంది, ఆ సంఘటనలకు వాళ్ళు ప్రముఖ పాత్రలు అవుతారు. భాగవతానికి 4 వ్యక్తులు చాలా ప్రముఖమైనటువంటి భాగము లేక బాధ్యత కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ముందు శివన్ నుంచి వద్దాం. కృష్ణం వందే పృథాసుతం, పృథాసుతం అంటే అర్జునుడు. అంటే మొదటి భాగవతానికి ఆధారభూతమైనటువంటి పాత్ర ఎవరు అంటే అర్జునుడు. దాని తర్వాత ఏంటి, కృష్ణం ద్వైపాయనం వందే, ద్వైపాయనుడు అంటే వ్యాసుడు, ఈ భాగవతాన్ని రాసినటువంటి వ్యక్తి. దాని తర్వాత కృష్ణం వందే వ్రజప్రియం, శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడి యొక్క రథ సారథిగా పనిచేశాడు. ఆ కృష్ణుడి గురించి ఇక్కడ చెప్పటం లేదు భాగవతంలో. దేని గురించి చెప్తున్నాడు వాడు? కృష్ణం వందే వ్రజ ప్రియం. వ్రజ లోకంలో అంటే వ్రజ క్షేత్రంలో ఉన్నటువంటి గోప గోపికలకు ప్రియుడైనటువంటి కృష్ణుడు. ఇదంతా కాకుండా నాలుగో పాత్ర ఎవరిది? కృష్ణం నారాయణం మందే, అసలు మూల విరాట్ అయినటువంటి నారాయణుడు. ఈ నలుగురు పాత్రధారులు, ముఖ్యమైనటువంటి పాత్రధారులు, నారాయణుడు, వ్రజప్రియుడు, ద్వైపాయనుడు, పురుధాసుడు లేక అర్జునుడు. కలిసి చదివద్దాం ఇది. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే వృధాసుతం. నేను చెప్పేటటువంటి విధానంలో కొంచెం తేడా గమనిస్తున్నారా? ఇది హరికథలాగా నేను చెప్పటంలే, దేనిలా చెప్తున్నాను? క్లాస్ లాగా చెప్తున్నాను. మీరు ఒక శాస్త్రాన్ని నేర్చుకోబోతున్నారు. ఏ శాస్త్రాన్ని నేర్చుకోబోతున్నారు? అగ్ని విద్యను నేర్చుకోబోతున్నారు. ఏ అగ్ని విద్యను? మన శరీరములో ఉన్నటువంటి సుషుమ్న ద్వారా పైకి లేచేటటువంటి అగ్ని. ఆ అగ్నినే మనము ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. ఏమని? కుండలిని అని పిలుస్తాం. అంతేత ఆ శాస్త్రాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మన అదృష్టం ఏంటి అంటే, నన్ను చాలా మంది అడిగారు ఈ క్లాసులు పెట్టిన తర్వాత. కొంతమంది వచ్చి, మాస్టర్ ఇది వినటానికి మాకు అర్హత ఉన్నదా? నేను సాధన లేదు, చేయలేదు. కుండల్ని అనేటటువంటి పేరు వింటే తప్ప దాని గురించి మాకు అవగాహన కూడా లేదు. రకరకాల వయస్సు కలిగినటువంటి వాళ్ళం మేము కూర్చొని ఉన్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో అడిగాను నేను, మీరేమో సుషుమ్నలో తిరిగేటటువంటి అగ్ని విద్యను చెప్పేస్తానంటున్నారు. కాస్త అయిపోయిన తర్వాత అడిగారు వాళ్ళు. మీలో కొంతమంది అడగొచ్చాము కూడా అంతకు ముందే చెప్తున్నాను నేను, మాకు ఇది వినేటటువంటి అర్హత ఉన్నదా? మీరు విన్నారా అన్నాను. విన్నారు. వింటే అర్థం ఏంటి? అర్హత ఉన్నట్ట లేనట్ట? అంచేత క్లాస్ ఎగ్గొట్టడానికి అర్హత లేదనుకుని మానేయవచ్చు. నేను ఏమో బాబు, ఇదేదో చాలా కష్టమైనటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు ఈయన, అంచేత మాకు ఇదంతా ఎక్కడ అర్థమవుతుంది అని మానేదలుచుకుంటే మీరు మానేయండి తప్ప, వినదలుచుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా అర్హత ఉన్నది. ప్లస్ భారతీయ శాస్త్రాలు సంస్కృతంలో ఉన్నటువంటి ఈ విద్యకు ఒక విశేషమైనటువంటి లక్షణం చెప్పారు. చదివిన వాడు విన్నవాడికి ఒకే ఫలితం వస్తుంది. ఉన్నారు ఎప్పుడైనా ఇది? విష్ణు సహస్రనామం చదివినా విన్నా పఠనా శ్రేయాలు. ఆ సంస్కృత భాషలో ఆ గొప్పతనం ఉంది. మిగతా ఏ భాషలో కూడా ఆ గొప్పతనం లేదు కనుక నేను సంస్కృతంలో కూడా మీ చేత అది విచారణ చేయిస్తున్నాను. ఎందుకంటే అది సంస్కృతంలో వింటేనే మీకు ఆ శాస్త్రం యొక్క ఫలితాలు వస్తాయి. అంటే ఈ క్లాసెస్ లో నేను కొన్ని శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీరు వింటూ ఉండండి. విన్నాక మధ్యలో ఆపి ఆ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొన్ని శ్లోకాలు మీ చేత పలికిస్తా. మీ చేత పలికించినటువంటి శ్లోకాలను మీరు గుర్తుంచుకుని వేరుగా రాసుకుని వాటిని అనేక సార్లు చదవటానికి ప్రయత్నించండి. ఆ శ్లోకాలు మీ చేత ఎందుకు అనిపిస్తున్నాను, ఆ శ్లోకాలు చదవటం వల్ల మీకు ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయో ఆ శ్లోకాలతో పాటు మీకు వివరిస్తూ ఉంటాను. సరేనా? మొదలెడదాం. మొదటి మూడు శ్లోకాలు కూడా ప్రార్థనా శ్లోకాలు కనుక నేను చెప్పాక మీరు పలకండి. అధ ప్రథమోధ్యాయ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహదాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా సర్వోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నైమిషే సూతమాసీన అభివాద్య మహామతిం కథామృతరసాస్వాదకుశల శోణకోబ్రవీత్. ఈ మహాభాగవతము సూత శౌనకుల మధ్య ఉన్నటువంటి సంవాదంగా చెప్పబడుతుంది. సూత శౌనకుల మధ్య ఉన్నటువంటి సంవాదంగా ఇక్కడ సూతుడు అనేటటువంటి దానికి ఇచ్చినటువంటి విశేషణం ఏంటి అంటే మహామతి సూత మాసీన అభివాద్య మహామతి. అడిగిందవుడు శౌనకుడు, సూతుణ్ణి అడిగాడు. ఎవరు అడిగాడు? శౌనకుడు అడిగాడు. సూతుడి యొక్క లక్షణం ఏంటి? మహామతి, చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు. వింటున్నటువంటి అంటే ప్రశ్న వేసి జవాబు కావాలి అని అడిగినటువంటి శౌనకుడికి ఇక్కడ ఒక లక్షణం చెప్పబడి ఉన్నది. ఏంటంటే అది కథ అమృత రస ఆస్వాద కుశలః. సంస్కృతంలో ఉన్న అర్థం అయిపోయింది కదా. ఏంటి అతని యొక్క లక్షణం? కథ అమృతం, కథామృతం రసాస్వాద కుశలః. రసాస్వాదం అంటే కథామృతాన్ని ఆస్వాదించగలిగే వాళ్ళల్లో కుశలుడు. కుశలుడు అంటే ఎక్స్పర్ట్. అంచేత స్టార్టింగ్ లోనే ఈ విద్య నేర్చుకునే ముందు మీకు ఎటువంటి లక్షణాలు ఉండాలి అన్నది గుర్తుంచుకోండి. ఒకటేంటి అంటే చెప్పేవాడికి చాలా విషయాలు తెలిసి ఉండాలి. మహామతి వినేవాడు ఏం చేయాలి? కథామృత రసాస్వాద కుశలహా. కథామృత రసాస్వాద కుశలహా అంటే అర్థం ఏంటి? అందులో మీరు లీనం అయిపోగలగాలి. సినిమా చాలా బాగుంది అంటే ఏంటన్నమాట? సినిమామృత రసాస్వాద కుశలహా అంతే కదా. అంచేత సినిమాని మీరు ఆస్వాదించగలిగారు అంటే జరిగింది ఏంటి? మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయారు. మర్చిపోయి ఏమవుతారు? ఆ కథలో లీనమైపోతారు. అంటే ఏం జరుగుతుంది? అక్కడ మీరు సినిమా చూడటం లేదు, ఆ సినిమాలో మీరు లీనమైపోయారు. అంటే ఏమైపోయారు? మీరు కూడా ఆ సినిమాలో ఒక పాత్రగా మారిపోతారు. అంచేత ఈ భాగవతాన్ని చదువుతున్నప్పుడు కథలాగా వినకండి, మీరు ఒక చరిత్రలాగా వినకండి, మీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనగా గుర్తించండి. ఇంచేత ఇది మీలో ఉన్నటువంటి సుషుమ్న. సుషుమ్న అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే చాలా అందముగా ఉన్నది అని. మీలో ఉన్నటువంటి సుషుమ్న అంటే అర్థం ఏంటి? మీలో చాలా అందంగా ఉండేటటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఈ భాగవతం వింటం వల్ల బయటకు వస్తాయి. అది మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సింది. అంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి ఏ కథ చెప్పినా ఏ చరిత్ర చెప్పినా కథ అనుకోవద్దు. దాన్ని ఏమనుకోవాలి? మీ వ్యక్తిగత జీవితం అలా జరుగుతోంది. ఎప్పుడైతే మీరు మీ వ్యక్తిగత జీవితం అలా జరుగుతోంది అనుకుంటారో అప్పుడు మీరేమవుతారు? మీరు అదే అయిపోతారు. ఎలా? ఒక కుర్రాడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఏం చేస్తాడు? క్లాసులు వింటాడు. అంతే కదా వాడు చేసేది. 5 సంవత్సరాల పాటు వాడు క్లాసు విని 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 ఏమైపోతాడు? ఇంజనీర్ అయిపోతాడు. అలాగే మెడికల్ కాలేజీకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, వింటాడు. 5 సంవత్సరాల పాటు విని 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 ఏమవుతాడు? మరి మీరు భాగవతం విని విని ఏమవ్వాలి? శిష్యుడు అవ్వాలి. కానీ ఎప్పుడవుతారు? కథామృత రసాస్వాదక సలహా అంటే ఆ చెప్పబడినటువంటి ఆ కథను ఆస్వాదించండి, మీ జీవితాలలో అది జరుగుతున్నటువంటి భావన. భావనే అంతా కూడా యద్భావం పద్భవతి. మీరు ఎలా భావన చేసుకుంటారో అలాంటి ఫలితాలు వస్తాయి మీకు. ఇదంతా ఏంటి? జరగదు. ఇదే జరుగుతుంది. ఎలా అర్థమైంది కదా? అంచేత మొట్టమొదటి సీన్ లోనే ఆ శ్లోకంలోనే మీరు ఎలా వినాలో చెప్తున్నాడు. నెక్స్ట్ శోనకు వాచ, వినండి మీరు. మీరు నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాన్ని మాత్రం నేను మీకు నేర్పిస్తాను. నేను ముందే చెప్పాను కదా, ఇది పురాణ కాలక్షేపంలాగా మాత్రం నేను చెప్పబోవటం లేదు. మీరు ఒక క్లాసుకు వచ్చి విన్నా కూడా ఆ విద్య మీ స్వంతం అయిపోవాలి. అంటే ఇవాళ ఏ విద్య నేర్చుకున్నారు మీరు? కథామృత రసాస్వాద కుశల అయిపోవాలి. మీరు సాయి చరిత్ర చదివారనుకోండి, ఏమవ్వాలి? అందులో లీనమైపోవాలి. ఏ గురు చరిత్రలు చదివినా, దేన్ని చదివినా కూడా మీరేమైపోవాలి? అందులో లీనమైపోవాలి. లీనమైపోవటం అంటే ఏమిటి? సాయి చరిత్ర చదువుతున్నారనుకోండి, ఎవరికో ఆస్తమా ఉంది, అదే తెలుసు కదా, వాడు సాయి దగ్గరికి వస్తాడు, కలగంటాడు. వాడు ఏమని కలగంటాడు? సాయి వాడి గుండెల మీదకి ఎక్కి ఒక బండరాయితో నూరుతున్నాడు వాడి గుండెల్ని చస్తే. 2వ రోజు పొద్దున్న లేస్తాడు, ఏమవుతుంది? కథామృత రసాస్వాద కుశలై మీరు వింటే మీ ఆత్మ కూడా పోవాలి. పోలేదు అంటే అర్థం ఏంటది? మీరు సాయి యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించలేదు. మీరు పారాయణ చేసుకుంటూ పోతున్నారు. ఆ విద్య మీరు భాగవతంలో నేర్చుకోబోతున్నారు. అందుకని ఇది జగద్గురువు యొక్క చరిత్ర. ఇంతట ఏ మహా ఋషి అయినా, ఏ గురువు అయినా, ఏ మహాత్ముడి యొక్క చరిత్ర చదివినా అది భాగవతమే అని మీకు ఈ భాగవతం పూర్తయ్యే లోపల అర్థమవుతుంది. ఇంకేత హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్, చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది అనేది శాస్త్రం. ఇంకేత భాగవతంలో ఏ విధమైనటువంటి సంఘటనలు చెప్పబడ్డాయో అదే సంఘటనలు ప్రతి గురువు యొక్క చరిత్రలో కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటి మారుతుంది? ప్లేస్ మారుతుంది, పేరు మారుతుంది, సంఘటన మారదు. ఏ విద్యకైనా అంతే. బిఏ మీరు చదవాలి, ఒంగోలులో ఫలానా కాలేజీలో బిఏ చదువుతారా, లేకపోతే ఆక్స్ఫర్డ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో అక్కడ బిఏ చదువుతారా, అక్కడ మీకు ఏ లెక్చరర్ పాఠాలు చెప్తాడో, ఇక్కడ ఏ లెక్చరర్ పాఠాలు చెప్తాడో అది మారుతుంది. సబ్జెక్ట్ మారదు, అవునా కదా? సబ్జెక్ట్ మారదు. మీరు బిఏ ఎక్కడ చదివినా అదే సబ్జెక్ట్, బిఎస్సీ ఎక్కడ చదివినా అదే సబ్జెక్ట్. భాగవతము ఏ దేశంలో ఏ గురువు మీద జరిగినా అదే జగద్గురు చరిత్ర. ఏమి మారదు? ఏం మారుతుందంటే పేర్లు మారుతాయి, ప్లేస్ మారుతుంది, చరిత్ర మారదు. దాన్ని గమనించుకోండి. పుస్తకం ఉన్నవాళ్ళు ఉంటే నాతో పాటు గొంతు కలిపి చదివేయండి. అజ్ఞానధ్వాంస విధ్వంస కోటి సూర్య సమప్రభ సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణ రసాయనం భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయామోహ నిరాశశ్చ వైష్ణవై క్రియతే కథం ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాం గత
ക്ലേശക്രാന്തോധനേയണം ശ്രേയസാം യദ്ഭവേ ശ്രേയ പാവനാനാം ച പാവനം കൃഷ്ണപ്രാപ്തികരം ശശ്വത് സാധനം തദ്വദാധുനാ.
దీని తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి శ్లోకము అందరూ కలిసి ఉచ్చారణ చేయండి.
చింతామణిర్ లోకసుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం.
చేత శ్రవణకుడు ఇలాంటి పరిస్థితుల్లో అజ్ఞానము పూర్తిగా ఆవరించి ఉండి ఈ విద్యని పూర్తిగా మర్చిపోయి చివరికి రామాయణం మహాభారతం భాగవతం ఎలా అయిపోయాయి, కేవలం కట్టుకథల్లాగా. చాలా మంది పండితులు అయితే వాదనలు కూడా చేస్తారు, అసలు రామాయణం జరగలేదు, అసలు మహాభారతం జరగలేదు, అసలు కృష్ణుడు పుట్టలేదు. అలాంటి అజ్ఞానంలో పడిపోయినటువంటి ఈ పరిస్థితులలో ఈ కలికాలంలో మనం బయటపడి జ్ఞాన విజ్ఞానాలు నేర్చుకోవాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ, గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తే ఏమవుతుందంటున్నాడో ఈ శ్లోకాన్ని కాస్త మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రాసుకోండి, ఇప్పుడే అక్కర్లేదు, వాటి జరాక్స్ తీసుకుని చూసుకోండి. కానీ బాగా ఈ శ్లోకాన్ని మీరు మళ్ళీ మళ్ళీ అనుకోండి. ఇంచేత ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం చూడండి. చింతామణి లోకసుఖం, చింతామణి అనేటటువంటి ఒక మణి ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఈ భౌతిక జగత్తులో మీరేం కోరుకుంటే అది ఇచ్చేస్తుంది. దాన్ని పరుసవేది అని కూడా అంటూ ఉంటారు. చింతామణి లోకసుఖం, ఈ భౌతిక ప్రపంచంలో మీకు సుఖాలది ఏదైనా కావాలి అంటే చింతామణి ఇస్తుంది. చింతామణి అంటే అర్థమైంది కదా, ఒక ఖనిజ పదార్థం, ఒక మణి, ఒక జమ్. సురద్రుహు స్వర్గ సంపదం, సురద్రుహం అంటే కల్పవృక్షం. కల్పవృక్షం ఏం చేస్తుంది, స్వర్గములో ఉన్నటువంటి సంపదలన్నీ ఇస్తుంది. కానీ ప్రయత్నతి గురు ప్రీతో, గురువు అంటే భాగవత చరిత్ర, కృష్ణం వందే జగద్గురు. ప్రయత్నతి గురు ప్రీతో, గురువు కనుక ఆనందించాడనుకోండి, ప్రీత మనస్కుడు అయ్యాడనుకోండి, ఏమిస్తాడు, వైకుంఠం యోగి దుర్లభం, యోగులకు కూడా దుర్లభమైనటువంటి వైకుంఠము ఇవ్వబడుతుంది.